భాగవతం గురించి, భారతీయ ఆధ్యాత్మికత గురించి తెలియాలి అంటే నారదుడి గురించి మనకు ముఖ్యంగా తెలియదు. ఈ నారదుడు అనేటటువంటి వ్యక్తి చాలా చిత్రమైనటువంటి వ్యక్తి. ఇటు దేవతల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు, ఇటు రాక్షసుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇద్దరి దగ్గర అతనికి సమానమైనటువంటి మర్యాదల విషయమే. అదొక విచిత్రమైనటువంటి సంఘటన. ఋషులు మహర్షులు వాళ్ళు రాక్షసులకి నచ్చారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. కానీ నారదుడు వెళ్తాడు, వెళ్తే వాళ్ళు చాలా గౌరవంగా నారదుడిని అభిమానిస్తారు. ఎందుకు అంటే నారదుడు దేవర్షి కనుక. మనకి ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి మధ్య తేడాలు తెలియవు మనకి. అంతా ఒకే అనుకుంటాము. లెక్చరర్, రీడర్, ప్రొఫెసర్, రీసెర్చ్ గైడ్, వైస్ ఛాన్సలర్, యూనివర్సిటీలో తేడా ఉంది కదా. అందరూ పాఠం చెప్పేవాళ్ళు, లేకపోతే పాఠం చెప్పడానికి సహకరించేవాళ్ళు. కానీ మొత్తం యూనివర్స్ టీ టీ వదిలేస్తే యూనివర్స్. యూనివర్స్ మీద కంట్రోలర్ ఎవడు అంటే వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ. అంచేత మొత్తం యూనివర్స్ మీద కంట్రోల్ ఉన్నటువంటి వ్యక్తి దేవుడు. అది మనకి అర్థం అవ్వాలి. ఎటువంటి శక్తితో మనము సామీప్యత పొందుతున్నాము? ఋషి అంటే ఎవరు? వాక్ శక్తి కలవరు. వాళ్ళందరికీ జరిగిపోతుంది. వాడు మంచి కంటాడో చెడు కంటాడో మనకి తెలియదు. శృంగి ఋషి ఉన్నాడు, ఎవడో నా తండ్రి మెడలో చనిపోయిన పాము వేశాడు అని విన్నాడు. వారం రోజుల లోపల స్టార్ట్ వేయటం వల్ల వాడు చనిపోతాడు, శపించాడు. శపించాక ఏం జరిగింది? ఎవ్వరూ ఆపలేకపోయారు, ఎవ్వరూ ఆపలేకపోయారు. వాక్కి యొక్క శక్తి అంత. భాగవతం చదివితే మనకి కూడా వాక్శక్తి వస్తుంది. వాక్శక్తి ఎందుకు రావటం లేదు అంటే మీరు ఆ దృష్టిలో దాన్ని చదవటం లేదు. ఏదో పారాయణ మనం చేస్తున్నాం తప్ప భాగవతంతో మొట్టమొదట మీకు రావాల్సింది ఏంటంటే వాక్శక్తి. మొట్టమొదట వాక్శక్తికి మీరు చేయవలసింది ఏంటి అంటే అన్నది చేయాలి, తక్షణమే చేయాలి. అంతేత భాగవతం చదువుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఈ నియమాన్ని చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకుని చేసుకుంటే భాగవతం మీకు చాలా సత్ఫలితాలు ఇస్తుంది. అనకండి అంటే చేయాలి. అందులో ఒక చూస్తాను, ప్రయత్నిస్తాను అనే మాటలు భాగవతం చదివేవాడి నోటి రాకూడదు. చేయగలిగితే చేస్తాను అనాలి, చేయలేకపోతే ప్రస్తుతం నాకు శక్తి చాలు. వాక్శక్తి పెంపుదలకి మొదట ఈ చిన్న చిన్న మాటలు మీరు తక్షణం చేయటం నేర్చుకోండి. జీవితంలో చాలా విషయాలు మనం తక్షణం చేయడం, ఆ తక్షణం చేయకపోవటం వల్ల పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు అది తక్షణము నివారింపబడవు. ఇది ఏ స్థాయి అని చెప్పాను నేను? ఋషి. ఋషి స్థాయి నుంచి మహర్షి స్థాయికి వెళ్తే ఇంకొంచెం పైకి ఎదుగుతాడు వాడు. మహర్షి స్థాయిలోకి వెళ్ళినటువంటి వాడు తన యొక్క వాక్శక్తిని దురుపయోగం చేసుకోడు. క్షమిక మహర్షి అంటాం మనం, చెప్పించలేదు. ఎవరి గురించి చెప్తున్నానో భాగవతం మీకు కథ అర్థమవుతుంది కదా. పరీక్షిత్ మహారాజు క్షమిక మహర్షి మెడలో చనిపోయిన పాము వేస్తాడు. మహర్షి అని చెప్పలే, ఋషి శృంగి ఋషి చెప్పించాడు. మహర్షి రైట్ అండి. మహర్షికి ఋషికి తేడా అర్థమైందా మీకు? ఒకడు వాక్శక్తి ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకుంటాడు, కానీ వాడి వాక్శక్తికి పవర్ ఉంది. పిల్లి శాపనానికి ఉక్తి తెగుతాయా అని కాదు, వాడు నోట్లో చేయలేదని అన్నాడంటే అది జరిగిపోతుంది. మహర్షి అసలు నెగిటివ్ అండు, మీరు చేస్తే మేలు చేస్తాడు, లేకపోతే మీరేం చేసినా మౌనంగా సహించి ఊరుకుంటాడు. అంచేత విశ్వామిత్రుడు వాళ్ళు మహర్షులు సుబాహుడు మొదలగు వాళ్ళు యజ్ఞాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే ఏం అడ్డుతాడు లేవాడు, ప్రకృతి ఎలా చేయిస్తుందని ఊరుకుంటాడు. ఇది ఎందుకు చెప్తున్నాను? భాగవతంలోని మెట్లు చెప్తున్నాను. మీరు ఐదు దీపాలు వెలిగించుకోవాలి, దాని తర్వాత ఐదు విషయాల మీద మీకు కంట్రోల్ రావాలి. వేటి మీద కంట్రోల్ రావాలి? ఆయువు, కర్మచ, విత్తంచ, విద్య, నిధన, మేలచ. భాగవతం చదివేటటువంటి వాడి చేతిలో వాడి ఆయువు ఉండాలి, వాడి కర్మ ఉండాలి, వాడి విత్తం, దాని తర్వాత విద్య, నిధనం, చావు కూడా వాడి చేతిలోనే ఉండాలి. ఇది భాగవతం చదివితే వచ్చే లాభాలని ఆ దృష్టికోణంతో మనం చదవకపోవటం మన తప్పు, చెప్పకపోవటం గురువుల తప్పు. భాగవతం ఎలా చదువుకోవాలని అయినా ఏదో పారాయణ చేయటం కాదు. ఈ ఐదు మీ జీవితంలో కనిపించకపోతే భాగవతం మీకు అర్థం కాలేదని అంటే ఋషి
వాక్శక్తి గలవాడు. మహర్షి వాక్శక్తిని దురుపయోగం చేయకుండా ఉండేటటువంటి వాడు. ఆ తేడా మీకు అర్థమవ్వాలి. పుస్తకాల్లో చదువుతున్నప్పుడు, పురాణాలలో ముఖ్యంగా చదువుకుంటున్నప్పుడు ఈ తేడా మీరు తెలుసుకుని చదివితే మీకు చాలా అర్థమవుతాయి పురాణాలు, లేకపోతే అర్థం కావు. విషయం అంటే దుర్ప్రయోగం చేసుకోవచ్చు వాడు, కానీ వాడికి శక్తి ఉంది. మళ్ళాగా మనం ఏదో అనుకుంటే అలా కాదు, వాడికి శపిస్తే ఆశీర్వదిస్తే ఫలితాలు వచ్చిస్తాయి తక్షణం. మహర్షి శపించే ప్రసక్తే లేదు అసలు. నోరు మూసుకుని ఊరుకుంటాడు, చేయగలిగితే ఆశీర్వదిస్తాడు. కానీ ఆశీర్వదించడం కూడా అంత ఈజీగా జరగదు వాడికి. శపించటం ఎలా ఈజీగా జరగదు, ఆశీస్సులు కూడా అంత ఈజీగా ఇవ్వడు మహర్షి. దీని తర్వాత వచ్చేది రాజర్షి. ఈ రాజర్షి మనస్సుతో అన్ని చేయగలుగుతాడు, మైండ్ పవర్. ఈ రాజర్షుల గురించి, మహర్షుల గురించి, ఋషి గురించి మాకు ఎందుకు చెప్తున్నారు మాస్టర్? ఇంకేంటే ఈ ముగ్గురు మీకు మీ నిత్య జీవితంలో సారసపడుతూనే ఉంటారు, మీరు గమనించారు. ఋషి మీకు కనిపిస్తూనే ఉంటాడు నిత్య జీవితంలో, తర్వాత మహర్షి మీకు కనిపిస్తూనే ఉంటాడు, రాజర్షి కూడా మీకు కనిపిస్తాను. ఉదాహరణకి ఓ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లోనే చూద్దాం. ఓ లెక్చరర్ ఉన్నాడు, మరి వాళ్ళకి క్లాస్ రూమ్ లో శక్తి ఉందా లేదా? గెట్అవుట్ అంటే వాడు వెళ్ళిపోవలసింది క్లాస్ నుంచి బయట. ప్రిన్సిపాల్ ఉన్నాడు, ఇవాళ మీకు కాలేజీకి సెలవు డిక్లేర్ చేస్తున్నాను, సెలవు వచ్చేస్తుంది. అలాగే మిగతా ప్రొఫెషన్స్ లో కూడా, రకరకాలైనటువంటి ప్రొఫెషన్స్ లో మీకు ఋషులు కనిపిస్తారు. ఋషులు అంటే ఏంటి, వాక్శక్తి ఉంది కానీ ఆ వాక్శక్తిని సాధారణంగా మనం దుర్ఉపయోగం చేసుకుందాం. రెండవ దేవుడు మహర్షి, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. కొట్టుకుంటూ ఉంటారు లెక్చరర్స్, స్టూడెంట్స్ హెడ్ దగ్గరికి వెళ్తారు. హెడ్ ఏం చేస్తాడు, ఇంకా కొట్టుకొని వెళ్తాడా లేకపోతే దాన్ని సర్దడానికి ట్రై చేస్తాడా? గొడవ పెట్టుకోడు మహర్షి. రాజేష్, రాజేష్ అంటే ఏం చెప్తాను నేను, మనస్సును ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు. ఈ క్షణంలో మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళము, మనస్సును ఉపయోగించుకుంటున్నామా, వాక్శక్తిని ఉపయోగించుకుంటున్నామా, రెండింటిని ఉపయోగించుకుంటున్నామా? మనస్సుని ఉపయోగించుకుంటున్నాం అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాము, రాజేష్ స్థితిలోనూ ఉన్నాం, ఋషి స్థితిలోనూ ఉన్నాం. మీరు ఆ తేడాలు అర్థం చేసుకోలేకపోతే భాగవత అర్థం కాదు. ఋషి స్థితి అంటే వాక్శక్తి, మహర్షి స్థితి అంటే వాక్శక్తిని దురుపయోగం చేసుకున్నటువంటి స్థితి, రాజర్షి అంటే ఏంటి, వాక్ ద్వారా ఇతరులు మనస్సును ప్రభావితం చేయడం, టీచింగ్ ప్రొఫెషన్, మాట్లాడుకోవడం, ఇదంతా మనం ఏం చేస్తూ ఉంటాం, వాక్శక్తిని ఉపయోగించుకుని ఇతరుల మనస్సును ప్రభావితం చేస్తున్నాం. శరీరాన్ని కాదు. అంటే మనం అందరం ఎక్కడుండొచ్చు, రాజర్షి స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మీరు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోకండి. కానీ తేడా ఎక్కడొస్తుంది అంటే, నేను కూడా క్రికెట్ మ్యాచ్ ఆడతాను అని మా కాలేజీలో ఉన్నప్పుడు మా టీచర్స్ అందరం కూడా అప్పుడు తెలుగుతారు, వాళ్ళు బ్యాటింగ్ చేస్తుంటే మాకు కూడా ఉత్సాహం వచ్చేసి మేము కూడా ఒక 11 మంది క్రికెట్ బ్యాట్ అది పట్టుకుని బ్యాటింగ్ చేశాం. నేను బ్యాటింగ్ చేశాను, గవాస్కర్ బ్యాటింగ్ చేస్తాడు. నేను బ్యాట్స్మనే, గవాస్కర్ బ్యాట్స్మనే. కానీ తేడా ఉందా? తేడా ఉంది కదా. నాకు బ్యాట్ ఎలా పట్టుకోవటం కూడా రాదు, వాడు బ్యాట్ పట్టుకుంటే అవుట్ కాదు. రాజేష్మే మనం, కానీ పురాణంలో చెప్పినటువంటి రాజేష్మికి మనకి కొంచెం ఆ తేడా ఉంది. గవాస్కర్కి నా బ్యాటింగ్ కి ఉన్నటువంటి తేడా ఉంది, కానీ బ్యాట్ పట్టుకుంటాను నేను. ఆట వస్తూ నియమాలు తెలుసు. ఎప్పుడో బుద్ధిగా బాల్ వచ్చి బ్యాట్ కి తగిలితే ఫోర్ వెళ్ళిపోవచ్చు, కానీ నేను బ్యాట్స్మెన్, గవాస్కర్ కూడా బ్యాట్స్మెన్. అలాగా నేను రాజేసుకున్నా అని మీరు నేర్చుకుని వెళ్ళకండి, మీరు ఖచ్చితంగా రాజేసుకునే. కావాల్సింది ఏంటి అంటే, మీరు కొంచెం ఉత్సాహం తెచ్చుకుని ఆ రాజేసుకుని ఎలా ఎదగాలి అన్నది ఆలోచించుకోవాలి. రాజేసి తర్వాత ఉన్న స్థితి కొంచెం కష్టం, బ్రహ్మర్షి. ఈ బ్రహ్మర్షి అంటే ఈ సోలార్ సిస్టమ్, మన సౌర కుటుంబంలో ఎక్కడైనా ఎటువంటి ఫలితాలైనా అతను పొందచేయగలడు. సౌర కుటుంబం అంటే సూర్యుడు, సూర్యుడు చుట్టూ తిరిగేటటువంటి నవగ్రహాలు, వీటి గురించి అదుపులో ఉన్నటువంటి వాడు, కంట్రోల్లో ఉన్నటువంటి వాడు బ్రహ్మర్షి. అంచేత వాక్ ద్వారా ఎప్పుడైతే మనస్సును నువ్వు ప్రభావితం చేయగలుగుతావో, ఆ మనస్సు ద్వారా నువ్వు కరెక్ట్ గా ప్రభావితం చేసుకునే నవగ్రహాలు సౌర కుటుంబం గురించి జ్ఞానం వస్తుందో, అప్పుడు నువ్వేమవుతావు, బ్రహ్మర్షి. ఈ బ్రహ్మర్షి తర్వాత వచ్చేటటువంటిది దేవత. అతను ఒక సౌర కుటుంబానికే కాదు, ప్రపంచంలో ఎన్ని సౌర కుటుంబాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా అతని శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఆ లెవెల్స్ అర్థమయ్యి కదా, ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. అంతేత మానవ శరీరధారి అయిన వాళ్ళందరూ ఋషులే. ఇంకేంటే మానవ శరీరధారి అయినటువంటి వాళ్ళందరికీ వాక్శక్తి ఉంది. అందుకు మానవ శరీరధారులకి అన్నట్టు విలువ ఇస్తారు, దేవతలకి కూడా లభించనిది మనిషికి ఉంది. ఇప్పుడు వాయుదేవుడు ఉన్నాడు, ఎంత అవస్థపడినా వాయువు వాయువులాగే ప్రవర్తిస్తుంది తప్ప అగ్నిలాగా ప్రవర్తించలేదు. అగ్ని అగ్నిలాగే ప్రవర్తిస్తుంది తప్ప ఇంకోలాగా ప్రవర్తించదు. అగ్నిదేవుడు అగ్నిదేవుడిలాగే ప్రవర్తించాలి పాపం. వాయుదేవుడు మరి మనిషి అన్ని దేవతా శక్తుల్ని తనలో దాచుకున్నటువంటి వ్యక్తి. కానీ మన ప్రారంభం ఏంటి అంటే భాగవతాన్ని ఎదుర్కొన్నా ఉంటుంది. ఈ దేవతా శక్తులన్నింటినీ కూడా పొందలేనటువంటి ఋషి స్థాయి నుంచి దేవర్షి స్థాయికి వెళ్ళగలిగేటటువంటి టెక్స్ట్ బుక్ ప్రాక్టికల్ గైడ్ రెండు ఉన్నది. టెక్స్ట్ బుక్ కూడాను ప్రాక్టికల్ గైడ్ కూడా ఉన్నా కూడా మనం ఇలా ఉన్నాం. మనం వచ్చిన కోరికలు తీసుకున్నాం. దానికి నారదుడు ఒకసారి భూమి మీదకు వచ్చాడు. భాగవత మహాత్యము మొదటి అధ్యాయంలో ఈ కథ ఉంటుంది. భూమి మీదకి వచ్చి దేవాలయాలు తిరిగాడు, తీర్థక్షేత్రాలు తిరిగాడు, ఋషుల ఆశ్రమాలు తిరిగాడు. ఎక్కడ అతనికి భక్తి కనిపించదు. సరే ఒకసారి యమునా నది గురించి వెళ్తూ ఉంటే జాగ్రత్తగా ఈ కథ అర్థం చేసుకోండి. భాగవతం ఎలా చదువుకోవాలో మీకు అర్థమవుతుంది. యమునా నది వదిన ఒక అందమైనటువంటి స్త్రీ జర్జర దేహాలతో ముసలవాడైనటువంటి ఇద్దరు వృద్ధులు ఆల్మోస్ట్ సావుకి దగ్గరగా ఉన్నట్టు కదలలేని స్థితిలో పడి ఉన్నాను. వాళ్ళ దగ్గర పెట్టుకుని ఎదుర్కోండి. నారదుడు తీసాడు, ఏంటి నీ బాధ అంటే నేను భక్తిని. భక్తి అంటే ఏంటో నిన్న చెప్పాను నేను మీకు. ఆ తేడా అర్థమైంది కదా, విశ్వాసం శ్రద్ధ భక్తి. ఏంటి తేడా? విశ్వాసము అంటే తెలుసు కానీ ఆచరించడం. అది చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. మీకు ఈ తేడాలు తెలియవు, దాన్ని బట్టి గందరగోళం ఎక్కడవుతుంది అంటే విశ్వాసం ఉంటే మీకు శ్రద్ధ ఉంది అనుకుంటున్నారు. విశ్వాసం అనేది శ్రద్ధ. విశ్వాసం అంటే ఏమిటి అంటే నాకు తెలుసు మధ్య గాయత్రి మంత్రం చేస్తే శ్రద్ధి వస్తుంది కానీ చేయదు, అది విశ్వాసం. శ్రద్ధ చేయటం మొదలదు, ఆచరణ. భక్తి ఫలితం వచ్చేందుకు ఆచరణ. చాలా మంది మొదలైతే వదిలేదు మాకెక్కడ అర్థమవుతుందిలే అని చదువు మానేసేవాడు కొంతమంది చదువుదాం అని ఆచరణ మొదలెట్టి కొంత దూరం వెళ్ళాక చదువు మానేసేవాడు కొంతమంది, లేదు నేను నేర్చుకుని తీరుతాను అనుకునేటటువంటి వాళ్ళు కొంతమంది. ఈ నేర్చుకుని తీరుతాను అనేటటువంటి వాళ్ళకి భక్తి ఉంది. నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, ఏంటో బలకెట్టడం లేదు కానీ చేస్తాను, చూద్దాం ఏమవుతుందో. కానీ నేర్చుకుని తీరుతాననే పట్టుదల లేదు, చూద్దాం మొదలెడదాం, లేకపోతే అవుతుంది అవ్వకపోతే సరే. అది శ్రద్ధ, తెలుసు మంచిదే కానీ చేయదు, అదే విశ్వాసం. ఇంతకీ మనలో ఎక్కువ మందికి విశ్వాసం ఉందంట, శ్రద్ధ ఉందంట, భక్తి ఉందంట. ఎక్కువ మందికి విశ్వాసం ఉంది అంతవరకు ఓకే. విశ్వాసం ఉంటే ఆస్తికులు అనుకుంటే అది వేరే విషయం. కానీ నీ విశ్వాసము ఆచరణలోకి రావటం లేదు. ఆచరణలోకి వస్తేనే అది శ్రద్ధ అవుతుంది. కానీ విశ్వాసం లేకుండా మీరు శ్రద్ధగా ఉండగలరా? తెలియాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలో తెలిస్తే కదా శ్రద్ధ ఉంటుంది. అంచేత విశ్వాసం లేదు కానీ నేను ఆచరిస్తాను. మనం చేసేటటువంటి అనేక కర్మకాండలు, దేవాలయాలకు వెళ్ళి చేసేటటువంటి పూజలు, ఈ గుడ్డి శ్రద్ధకి దానికి దీన్ని ఏమంటాం, బ్లైండ్ ఫెయిత్ అంటాం. ఎందుకు చేస్తున్నామో మనకి తెలియదు, ఎలా చేయాలో మనకి తెలియదు, కానీ చేస్తుంది, ఆచరిస్తున్నాం. ఆచరిస్తున్నాం కనుక అది శ్రద్ధ, డౌట్ లేదు. కానీ విశ్వాసం లేనటువంటి శ్రద్ధ అది. ఎందుకంటే ఏం చేయాలో ఎందుకు చేయాలో మనకి తెలియదు. మన తాత ముత్తాతలందరూ చేస్తూ ఉన్నారు. మా తాతగారు ఒక కథ చెప్తూ ఉండేవారు, నల్ల పిండి కథ. ఎప్పుడైనా విన్నారు మీరు? సరే కొంతమంది తల ఊపటం లేదు కనుక ఆ కథ కూడా చెప్తాను నేను. ఒకతను ఫారెన్కి వెళ్ళాడు. ఫారెన్కి వెళ్ళాక ఇండియా వచ్చేసాడు. ఇండియా వస్తూ వస్తూ తన పల్లెటూరులోనే, సరే నేను పల్లెటూరులోనే ఉంటాను, ఇక్కడికి రాను, మంచిగా ఇల్లు కట్టుకున్నాడు, అక్కడే ఉన్నాడు. ఇల్లు కట్టుకున్నాక గృహప్రవేశం చేసుకున్నాడు. గృహప్రవేశం చేసుకున్నాక ఏం చేసుకోవాలి, సత్యనారాయణ వ్రతం చేసుకున్నాడు. సరే సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అన్నాడు. వాళ్ళ తాత ముత్తాత నుంచి వాళ్ళ ఇంటికి పురోహితుడిగా ఉన్నటువంటి ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి, బాబు మా ఇంట్లో రేపు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం, ఎప్పుడు చేసుకుంటాడు, రేపు చేసుకుంటున్నాం, సరే వస్తే నేను వస్తానండి. వస్తానంటే అన్నాక ఈయనంటే ప్రాధాన్యత పెట్టి డబ్బు అది సంపాదించుకుని వచ్చాడు. వాళ్ళ అమ్మ పల్లెటూరులోనే ఉందిగా. నాయన మరి నువ్వు సత్యానందం చేద్దాం అనుకుంటున్నావు, మరి నల్లపిల్లి ఎక్కడ ఉంది ఏంటండి? నల్లపిల్లి అవసరం మాట సత్యానందం గారికి చాలా అవసరం. సరే నల్లపిల్లికి ఏముంది తెచ్చేస్తాను అన్నాడు. పాపం వెళ్ళాడు, దొరకలేదు, క్యాన్సిల్. ఏది క్యాన్సిల్ అయింది? సత్యానందం క్యాన్సిల్ అయింది. సరే రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు నల్లపిల్లి దొరకలేదు. ఒకసారి ఒక పిల్లి దొరికినా పూర్తిగా నల్లగలేదు, వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు. సరే ఇంటికి అప్పుడు ఇక్కడ అనుమానం వచ్చింది, అసలు నల్లపిల్లికి సత్యనారాయణ వ్రతానికి సంబంధం ఏంటి? ఏమో నాకు తెలియదు, మీ బామ్మని అడుగు. వీళ్ళ కుటుంబం ఎలాంటి